Let's do the 60-second savings challenge. Step one, download Rocket Money. Step two, link your accounts and see every subscription you're paying for. Tap one you don't use and cancel it. That's money back every month. Step three, create a financial goal. $50 every paycheck. Or let the app automatically move small amounts of cash when you can afford it. In a week, you'll forget you set it up. In a month, you'll see real dollars piling up. In a year, you'll be shocked at how much money you've saved. Bonus challenge. Upload an internet or phone bill and let Rocket Money try to lower it. You only pay if they find you savings. On average, Rocket Money members can save up to $740 a year when using all of the app's premium features. Users love the app with over 186,000 five-star ratings. Make saving money the resolution you actually keep. Start the 60-second savings challenge at rocketmoney.com/cancel. That's rocketmoney.com/cancel. rocketmoney.com/cancel.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం July 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక అమెరికా నుండి వింటున్నారు. ఏ దేశం ఏగినా ఎందుకాలిదినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్ ఇలా ఎన్నో విషయాల్ని మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శనివారం, మంగళవారం మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తున్నాము. ప్లీజ్ స్టే ట్యూనింగ్. మీ శ్రీ సత్య గౌతమి. శ్రీకృష్ణదేవరాయ చరిత్ర 3వ భాగం, రచన రాచవేలుపల్లి విజయభాస్కర్ రాజు, చదువుతున్నది శ్రీ సత్య గౌతమి. మొదటి 2 భాగాల్లో రాయలవారి జన్మదిన తేదీ విశేషాలు, అలాగే వంశావళి క్రమం గురించి తెలుసుకున్నారు. 3వ భాగం ఇప్పుడు చదువుతున్నాను. సాళువ నరసింహరాయలు మరణిస్తూ తన పసిబాలురైన కుమారులు రాజ్యభారాన్ని నిర్వహించడం ఇటు రాజ్యానికి అటు తన కుమారులకు క్షేమదాయకం కాదని భావించాడు. క్రీస్తు శకం 1490లో తన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఇక తనకు మరణం తప్పదని ముందే పసిగట్టిన సాళువ నరసింహరాయలు తన అవసాన దశలో తనకు నమ్మిన బంటుగా ఎదిగిన సర్వ సైన్యాధిపతి తుళువ నరసానాయకుణ్ణి రావించాడు. తన తదనంతరం విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా తన కుమారుల్లో యోగ్యుడైన వారిని నియమించాలని, ఉదయగిరి, కొండవీడు, రాయచూరు దుర్గాలను స్వాధీనం చేసుకోవాలని నరసానాయకుడు రాజకుటుంబ సంరక్షకుడిగా, రాజప్రతినిధిగా, ప్రధానమంత్రిగా, సర్వసైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించాలని మరణశాసనాన్ని రూపొందించాడు. తన ఇద్దరు కుమారులతో పాటు మరణశాసనాన్ని, రాజ్య కోశాగారాన్ని నరసానాయకునికి అప్పగించాడు. ఇది జరిగిన కొద్ది నెలలకే, అనగా క్రీస్తు శకం 1491 జూన్ నెలలో నరసింహరాయలు మృత్యువాత పడ్డారు. నరసింహరాయల కుమారులిద్దరిలో పెద్దవాడు తిమ్మభూపాలరాయలు కాగా, చిన్నవాడు ఇమ్మడి 2వ నరసింహరాయలు. ఈయనకు దమ్మ తిమ్మరాయలు అని మరో పేరు కూడా ఉంది. సాళువ నరసింహదేవరాయలు బ్రతికి ఉండగానే తన పెద్ద కుమారుడైన తిమ్మభూపాలరాయలను తన తదనంతర చక్రవర్తిగా ప్రకటిస్తూ యువరాజ పట్టాభిషేకం గావించాడు. అయితే అనుకోని సంఘటనల రీత్యా తాను అకాల మరణానికి గురవుతూ తన కుమారులిద్దరిలో రాజ్యార్హత వయస్సు వచ్చేసరికి ఎవరి గుణగణాలు ఎలా ఉంటాయో, ఎవరు చక్రవర్తిగా అర్హత పొందగలరోననే సందేహం ఉండింది. అందుకే యోగ్యుడైన వారిని మాత్రమే రాజును చేయాలంటూ మరణశాసనం రూపొందించి తద్వారా నరసానాయకునికి ఆ స్వేచ్ఛనిచ్చి ప్రశాంతంగా కన్నుమూశాడు. తన ప్రభువైన సాళువ నరసింహదేవరాయల కోరిక మేరకు యువరాజైన తిమ్మభూపాలుని విజయనగర చక్రవర్తిగా ప్రకటించాడు. తుళువ నరసానాయకుడు తాను రాజకుటుంబ సంరక్షకునిగా, రాజప్రతినిధిగా, మహాప్రధానిగా, సర్వ సైన్యాధ్యక్షునిగా, ప్రధాన కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించాడు. తిమ్మభూపాలునికి తన అండదండల్లో సకల విద్యల్లో ఆరితేరేలా శిక్షణనిచ్చి రాజరిక వ్యవహారాలన్నింటినీ ఉగ్గుపాలతో నూరుపోయాలనుకున్నాడు నరసానాయకుడు. అయితే రాజ్యంలోని కీలక పదవులన్నీ తానే స్వీకరించడంతో నరసానాయకుడికి సమాంతరంగా ఎదుగుతున్న తిమ్మరసు అనే మరో సైన్యాధిపతికి కంటగింపుగా మారింది. అందువల్ల నరసానాయకుడు చేసే ప్రతి పనిని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. చక్రవర్తి కుటుంబంతో బంధుత్వం ఉన్న కారణంగా తిమ్మరసును ఏమనలేక ఎలోగాలా సహిస్తూ తన పని తాను చేసుకుపోతున్నాడు నరసానాయకుడు. నరసానాయకుని మౌనాన్ని చూసిన తిమ్మరసు మరింత రెచ్చిపోయి రాజ్యంలోని కొందరు సామంత ప్రభువులను తనకనుకూలంగా మలుచుకుని నరసానాయకునికి వ్యతిరేకంగా తయారు చేశాడు. వీలు చిక్కితే ఏదో ఒక సంచలనం సృష్టించి నరసానాయకుని దోషిగా నిలబెట్టి ఆ పదవుల నుండి తప్పించాలనే పన్నాగోలో ఉన్నాడు తిమ్మరసు. నరసానాయకుడు విజయనగర పరిరక్షణ బాధ్యతలు పూర్తి స్థాయిలో చేపట్టాక రాజ్యానికి సంబంధించిన ఆదాయ వ్యయాలను, మిగులుబాటును సమీక్షించాడు. ప్రజలకు భారమైన పన్నులను పునఃపరిశీలించి భారమైన వాటిని తొలగించాడు. అలాగే తన దివంగత ప్రభువైన సాళువ నరసింగుని చివరి కోరికైన రాయచూరు, ఉదయగిరి, కొండవీడు దుర్గాలను స్వాధీనం చేసుకోవాలనే ఎత్తుగడలకు ప్రాణం పోసే పనిలో తలమునకలై ఉన్నాడు. అంతలోనే తుళువ నరసానాయకునికి వెదగబోయిన తీగ కాలికి తగిలినట్లయింది. విజయనగర సామ్రాజ్యానికి చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న బహమని రాజ్యంలో చీలికలేర్పడి పరిస్థితులు తారుమారయ్యాయి. బహమనీ రాజ్య సామంతుడిగా బీజాపూరును పరిపాలిస్తున్న యూసుఫ్ ఆదిల్షా క్రీస్తు శకం 1489లో స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. పరదేశీయుడైన ఆదిల్షా బీజాపూర్ సామంతుడి స్థాయి నుండి స్వతంత్ర ప్రభువుగా చలామణి కావడం బహమనీ సుల్తానులు జీర్ణించుకోలేకపోయారు. పైగా విజయనగరాధీనంలోని మానువ కోటను తమ అండదండలతో గెలిచి రాజ్యంలో కామధేనువు లాంటి రాయచూరు అంతర్వేదిని, ముద్గల్ దుర్గాలను అట్టి పెట్టుకుని తమకే ఎదురు తిరగడం బహమనీలకు పుండి మీద కారం చల్లినట్లయింది. దీంతో ఆదిల్షా మీద యుద్ధం ప్రకటించమంటూ బహమనీ సుల్తానులు తమ మహాప్రధానమంత్రి అయిన కాశిం బరీదును ఆదేశించారు.
మీరు వింటున్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం జూలై 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జవెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా చిత్రం భడారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వైలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం, జూలై 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మానవ కోట ఆక్రమణతో విజయనగర సామ్రాజ్యానికి ఆదిల్ షా శత్రువుగా మారాడు. అందువల్ల జరగబోయే యుద్ధంలో విజయనగర రాజు సహాయాన్ని తీసుకుని ఆదిల్ షాను చావు దెబ్బ కొట్టాలనుకున్నాడు కాశింబరీదు. అనుకున్నదే తడవుగా తాము బీజాపూర్ సుల్తాన్ యూసుఫ్ ఆదిల్ షాన్ పై యుద్ధం ప్రకటించుచున్నామని, ఆ యుద్ధంలో తమతో చేయి కలిపి ఆదిల్ షాను మట్టి కరిపిస్తే రాయచూరు ముద్గల్ కోటలను తిరిగి విజయనగరానికి అప్పజెబుతామంటూ విజయనగర రాజ ప్రతినిధి తుళ్ళువ నరసానాయకుడికి లేఖ ద్వారా కబురు చేశాడు. లేఖతో పాటు అనేక కానుకలను పంపాడు. ఇదే అదనుగా భావించి ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా యుద్ధంలో బహమనీలతో చేతులు కలిపేందుకు అంగీకరించాడు నరసానాయకుడు. క్రీస్తు శకం 1491లో మొత్తం సైన్యాన్ని సమీకరించుకున్నాడు నరసానాయకుడు. అరవీటి బుక్కరాజు మనమడు రామరాజు తిమ్మరాజును సేనాధిపతిగా నియమించి తన సైన్యాన్ని రాయచూరు అంతర్వేదికి నడిపాడు. విజయనగర సైన్యం బీజాపూర్ రాజ్యంలోని అనేక ప్రాంతాలపై దాడి చేసి ఆ ప్రాంతాలను సర్వనాశనం చేసింది. రాయచూరు ముద్గల్ వరకున్న భూములను అల్లకల్లోలపరిచి అతి సునాయాసంగా కోటలను స్వాధీనం చేసుకుంది. యుద్ధంలో చావుదెబ్బతిన్న యూసుఫ్ ఆదిల్ షా అవమాన భారంతో కుతకుతలాడిపోయాడు. అనుకోకుండా అకస్మాత్తుగా విజయనగర సైన్యం తనపై ఎందుకు దాడి చేసిందో తెలియజేయాలంటూ వేగుల ద్వారా సమాచారం కోరాడు. అందులో కాశింబరీదు పాత్ర ఉందని తెలుసుకుని మరింత ఆగ్రహంతో ఊగిపోయాడు. కాశింబరీదు పాలిస్తున్న సామంత రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఒక ప్రణాళిక రూపొందించి కొద్ది కాలంలోనే కాశింబరీదుతో యుద్ధానికి దిగాడు ఆదిల్ షా. ఆ యుద్ధంలో కాశింబరీదు ఓడిపోయాడు. ఆదిల్ షాలో విజయ గర్వం తొణికిసలాడింది. అదే స్ఫూర్తితో విజయనగరాన్ని ఓడించాలని సంకల్పించాడు. ఆ పిదప కొద్ది నెలల్లోనే, అనగా క్రీస్తు శకం 1493లో విజయనగరంపై యుద్ధం ప్రకటించాడు. తన సైన్యాన్ని కృష్ణానది పరీవాహక ప్రాంతం వెంట నడిపించాడు. పూర్తి స్థాయి యుద్ధ సన్నాహాలు చేసి విజయం కోసం అవసరమైన ఎత్తులు, ప్రత్యర్థుల ఎత్తులకు ఎత్తులను చిత్తు చేసే యుద్ధ ప్రణాళిక రచనలో నిమగ్నమయ్యాడు. అంతలోనే ఉన్నట్లుండి ఆదిల్ షా రోగగ్రస్తుడయ్యాడు. దాదాపు 2 నెలల పాటు ఆ రోగం ఆదిల్ షాను పట్టి పీడించింది. యావత్ సైన్యం తమ ప్రభువు తిరిగి కోలుకోవాలని అల్లాను ప్రార్థించింది. ఇక్కడి పరిస్థితి ఇలా ఉంటే అక్కడ విజయనగరంలో నరసానాయకునికి కొన్ని ప్రతికూలతలు ఎదురయ్యాయి. రాజ్యంలో అంతఃకలహాలు కొనసాగడం క్షేమం కాదని భావించాడు నరసానాయకుడు. వాటన్నింటినీ ఎంతో చాకచక్యంగా లౌక్యంగా సర్దుబాటు చేశాడు. అదే సమయంలో వేగుల ద్వారా ఆదిల్ షా యుద్ధ సన్నాహాలు, కృష్ణానది ఒడ్డున సైన్య మోహరింపు సమాచారం అందుకున్నాడు. వెంటనే తాను కూడా అందుకు సన్నద్ధమై బాలుడైన చక్రవర్తిని వెంటబెట్టుకుని యుద్ధరంగాన కాలుమోపాడు నరసానాయకుడు. రాయచూరు సమీపంలో యుద్ధ గుడారాలు నెలకొలిపి ఏ క్షణంలోనైనా యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆదిల్ షా జబ్బు పడిన కారణంగా ముందుగా తాను యుద్ధం ప్రారంభిస్తే విజయనగర వీరోచిత గౌరవానికి భంగమని తలచి ప్రత్యర్థి చర్యలకై ఎదురుచూస్తున్నాడు నరసానాయకుడు. ఈ విషయం వేగుల ద్వారా ఆదిల్ షాకు చేరింది. వెంటనే తన సైన్య సాధారణ పునఃసమీక్షకు ఆదేశించాడు. తన సైన్య విభాగాల పట్ల సంతృప్తి చెందాడు. ఈలోగా ఆరోగ్యం కూడా పూర్తి స్థాయిలో కుదుట పడింది. దీంతో కృష్ణానదీ తీర ప్రాంతం నుండి ముందుకు సాగి విజయనగర సైన్యానికి 9 మైళ్ళ దూరంలో తన సైన్యాన్ని మోహరించాడు ఆదిల్ షా. కొద్ది రోజుల వరకు ఇరు పక్షాల నుండి ఎలాంటి యుద్ధాలికిడీ లేదు. నిర్ణీత యుద్ధ ప్రకటన కోసం ఇరు పక్షాలు కాచుకొని ఉన్నాయి. అది క్రీస్తు శకం 1493 మే నెల 19వ తేదీ శనివారం. ఆ రోజు తెల్లారిందో లేదో ఇరు సైన్యాలు రెట్టించిన పౌరుషంతో శరవేగంగా దూసుకు వచ్చి ఢీకొన్నాయి. నరసా నాయకుడు అప్పటికే అనేక యుద్ధాల్లో ఆరితేరినందువల్ల తనదైన ఎత్తుగడలతో సైన్యాన్ని ముందుకు దూకించాడు. బీజాపూర్ సైన్యంలో వీరాధివీరులైన 500 హతమార్చాడు. చాకచక్యంగా ఆదిల్షాను బంధించాడు. ఫలితంగా బీజాపూర్ సైన్యం చెల్లాచెదురైంది. ప్రాణభయంతో బ్రతుకు జీవుడా అంటూ వెన్నుజూపి పారిపోయింది. కాగా నరసానాయకుడు జాలిపడి ఆదిల్షాను బంధ విముక్తుణ్ణి చేసి హెచ్చరించి పంపాడు. ఈ నేపథ్యంలో కోట్లాది రూపాయల విలువైన సొమ్ము నరసానాయకుడి వశమైంది. యుద్ధ నియమం ప్రకారం విజయనగర సైన్యం శత్రువును దోచుకోవడంలో నిమగ్నమైంది. ఈలోగా బీజాపూర్ సుల్తాన్ ఆదిల్షా నరసానాయకుడికి ఒక రాజీలేఖ పంపించాడు. తనకు ప్రాణభిక్ష పెట్టినందువల్ల తాను విజయనగరంతో రాజీపడి ఇక నుండి సఖ్యతగా మెలుగుతానన్నాడు. అందువల్ల రాజీ నియమ నిబంధనలను రూపొందించుకుని ఆ మేరకు పరస్పర ఒప్పందం కుదుర్చుకుందామన్నాడు. ఒప్పందంపై పరస్పరం సంతకాలు చేసుకోవాలి కాబట్టి చక్రవర్తిని వెంటబెట్టుకుని తగిన రక్షణతో రావాలంటూ నరసానాయకుడికి కబురు చేసి సంధికి ఆహ్వానించాడు. చేతికి దొరికిన శత్రువుకు తాను ప్రాణభిక్ష పెట్టినందువల్ల తనకు భయపడి ఆదిల్షా తన పట్ల విధేయతతో సంధికి ఆహ్వానిస్తున్నాడని భావించాడు నరసానాయకుడు. తన మొత్తం సైన్యాన్ని యుద్ధక్షేత్రంలోనే వదిలి అరవీర భయంకరులైన కొద్ది మంది వీరాది వీరులతో తన చక్రవర్తిని వెంటబెట్టుకుని బీజాపూర్ వెళ్ళాడు. ఇదే అదనుగా భావించిన ఆదిల్షా మొత్తం సైన్యంతో నరసానాయకునిపై విరుచుకుపడ్డాడు. ఊహించని రీతిలో దొంగ దెబ్బతీశాడు. అయినా నరసానాయకుడు భీతిల్లలేదు. తన కుర్ర చక్రవర్తిని కాపాడుకుంటూనే ఉన్న కొద్దిపాటి సైన్యంతో శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడు. తాము కొద్ది మంది మాత్రమే ఉన్నప్పటికీ ప్రాణాలకు తెగించి మొత్తం బీజాపూర్ సైన్యాన్ని కొన్ని ఘడియల పాటులో నిలువరిస్తామని, ఈలోగా చక్రవర్తిని తీసుకుని విజయనగరానికి చేర్చాలంటూ ఆంతరంగిక భద్రతా దళం నరసానాయకుణ్ణి అభ్యర్థించింది. ఇది సబపగానే తోచడంతో ఒకవైపు శత్రువులను ఎదుర్కొంటూనే మరోవైపు చక్రవర్తిని తీసుకుని ఆగమేఘాలపై బీజాపూర్ నగర శివార్లను దాటాడు నరసానాయకుడు. ఈలోగా బీజాపూర్ సైన్యం ఒక ప్రణాళికతో మున్ముందుకు దూసుకు వచ్చింది. ముందుగా చక్రవర్తిని హతమారుస్తే విజయనగర రాజ్యం తమ చేతిలో ఓడిపోయినట్లవుతుందని చక్రవర్తిని నరసానాయకుణ్ణి వెంటాడారు. అయితే విజయనగర వీరాధివీరులు కొద్దిమందే ఉన్నప్పటికీ మొత్తం బీజాపూర్ సైన్యానికి అడ్డుగోడలా నిలిచారు. తమ చక్రవర్తి సర్వ సైన్యాధ్యక్షుని వైపు కన్నెత్తి చూడకుండా నిలువరించారు. ఇలా అయితే కుదరదనుకున్న బీజాపూర్ సైన్యం వ్యూహం మార్చి విల్లంబుల సైన్యం ద్వారా ఏనుగులపైనుండి దాడి చేయించింది. దీంతో చక్రవర్తి వెన్నులో ఒక బాణం దిగబడింది. అయినా నరసానాయకుడు విరవలేదు. చక్రవర్తిని తీసుకుని శరవేగంతో విజయనగరం చేరుకున్నాడు. ఇక్కడ బీజాపూర్ సైన్యాన్ని నిలువరించిన విజయనగర వీరుల్లో 70 వీరమరణం పొందారు. యుద్ధ క్షేత్రంలో శత్రువును దోచుకుంటున్న విజయనగర సైన్యానికి ఇదేమీ తెలియదు. దీంతో వారంతా ఏమరపాటుగా ఉన్న సమయంలో బీజాపూర్ సైన్యం విరుచుకుపడింది. దొరికిన వానికి దొరికినట్లు నరికేస్తూ అల్లకల్లోలం సృష్టించింది. అప్పుడు యుద్ధరంగంలో విజయనగర సైన్యం తరపున 7,000 300 500,000 కాల్బలం ఉంది. రాజీకని వెళ్లిన తమ చక్రవర్తి సర్వ సైన్యాధ్యక్షులపై బీజాపూర్ సైన్యం మోసంతో దాడి చేసిందని, చక్రవర్తికి ప్రాణాంతక గాయం కావడంతో చక్రవర్తిని తీసుకుని నరసానాయకుడు విజయనగరం పారిపోయాడన్న వార్త గుప్పుమంది. దీంతో అంతమంది సైన్యం ఉన్నప్పటికీ బీజాపూర్ సైన్యాన్ని ఎదుర్కోకుండానే విజయనగర సైన్యం వెన్ను చూపి పారిపోయింది. అలా పారిపోయేందుకు అవకాశం లేని 200 1,000 60,00,000 ఊన్లను అనగా 18,00,000 పౌండ్ల నగదును వదిలేసింది. వాటితో పాటు లక్షలాది రూపాయల విలువైన ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు శత్రువుల చేతికి చిక్కాయి.
మీరు వింటున్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం, జూలై 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Now you are listening to Mind Media, the voice of India.
రావు గోపాల్ రావు సార్ ఏం చెప్పిండు, ఎప్పటికీ తినుడు తాగుడు పండుడు ముచ్చట్లు చెప్పుడు ఇట్లా ఏటకారాలు. గీయన మనిషి అన్నాక జరంత కళాపోసన ఉండాలన్నాడు. ఎన్నెలమ్మ ఏటకారాల్లో రెండవ భాగంలో ఒక వారము యాసకథలు, ఇంకొక వారము అంతరించిపోతున్న కళలు, మళ్ళొక పారి మా కెనడాలున్న చిచ్చర పిడుగులతోని ముచ్చట్లు, ఇవన్నీ చెప్పుకుందాం. తప్పక ఇనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారము 2:30 to 3:30 వరకు తప్పకింటారు కదా. ఇది మైండ్ మీడియా, కెనడాకెంచి వస్తున్న భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 Minute Bites కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం సుమతి శతకంలోని ఒక ఆణిముద్యం. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరువైన ఎట్లు పామరుడుదగన్, హేమంబు కూడబెట్టిన భూమీషుల పాలజేరు భువిలో సుమతి. ఈ పద్యం యొక్క భావం, చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైన విధంగానే లోభి తాను దాచిపెట్టిన ధనము రాజుల పాలగును. ధన్యవాదములు.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం, జూలై 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
చక్రవర్తి తిమ్మభూపాలునికి తగిలిన బాణం దెబ్బతో ప్రాణాంతక గాయమైంది. తీవ్ర అస్వస్థతకు గురైన చక్రవర్తికి రాజ్య వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన తిమ్మరసు అనబడే ఓ దండనాయకుడు చక్రవర్తి హత్యకు కుట్ర పన్నాడు. నరసనాయకుడు చేసే ప్రతి పనిని వ్యతిరేకించే కీలక దండనాయకుడు ఈయనే. చక్రవర్తి సంరక్షకులలో ఒకరికి లంచం ఇచ్చి తిమ్మభూపాలునిపై విష ప్రయోగం చేయించాడు. ఫలితంగా తిమ్మభూపాలుడు దుర్మరణం పాలయ్యాడు. నరసనాయకుడే అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు చక్రవర్తిని హత్య చేయించాడంటూ తిమ్మరసు దుష్ప్రచారం ప్రారంభించాడు. రాజకుటుంబ సంరక్షకుడు అయినందున తనకు తెలియకుండా రాజకోటలో చీమ కూడా అడుగు పెట్టలేదని, అందువల్ల నరసనాయకుడు చక్రవర్తిని మార్గమధ్యంలో చంపి ఇప్పుడు విషప్రయోగంతో మరణించినట్లు బుకాయిస్తున్నాడని తన అనుచరులతో ప్రచారం లేవదీశాడు. చక్రవర్తిని హతమార్చి తద్వారా రాజ్యం ఆక్రమించుకోవాలనుకుంటున్న నరసనాయకుడి కుట్రకు మరణదండన విధించాలంటూ శిక్ష కూడా తానే ఖరారు చేసి నాటకీయంగా ఈ మాటలను కాబోయే చక్రవర్తి చెవిలో వేయించాడు. ఈ దెబ్బతో నరసనాయకుని అడ్డు తొలగిందని భావించాడు తిమ్మరసు. తిమ్మరసు కుట్రను పసిగట్టిన నరసనాయకుడు వెంటనే 2వ నరసింహారాయులను విజయనగర చక్రవర్తిగా సింహాసనంపై కూర్చోబెట్టాడు. తన కుట్ర వల్ల ఏదో ఒకరోజు 2వ నరసింహరాయలు చక్రవర్తి కాక తప్పదని ఊహించిన తిమ్మరసు ముందునుంచే రాయలను మచ్చిక చేసుకుంటూ వచ్చాడు. పైగా చక్రవర్తి బంధువులందరూ తిమ్మరసుకు వత్తాసు పలుకుతున్నారు. అదిగాక అనేక మంది రాజకుటుంబీకులు, రాజోద్యోగులు తిమ్మరసుకు కూడా బంధువులే. ఈ కారణంగా తిమ్మరసును ఏమీ చేయలేక నరసనాయకుడు తన ఆగ్రహాన్నంతా మనసులోనే దాచుకున్నాడు. ఇంకా అణిచివేయాలన్న ఉద్దేశంతో చక్రవర్తికి తిమ్మరసు మరిన్ని చాడీలు చెప్పి నరసనాయకుని పట్ల ద్వేషం మరింత పెరిగేలా చేశాడు. దీంతో తిమ్మరసు చేతిలో చక్రవర్తి కీలుబొమ్మగా మారాడు. పైగా కొన్ని లేనిపోని బలహీనతలకు అలవాటు పడ్డాడు. తన తమ్ముడైన గత చక్రవర్తిని చంపిన రాజద్రోహికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి కీలక బాధ్యతలు అప్పగించడం నరసానాయకుడు జీర్ణించుకోలేకపోయాడు. ఇందుకోసం ఒక పరిష్కార మార్గం ఆలోచించేలోగానే నరసానాయకుణ్ణి అన్ని కీలక పదవుల నుండి తప్పించి సాధారణ దండనాయకుడిగా కొనసాగాలంటూ ఆదేశించాడు చక్రవర్తి. దీంతో నరసానాయకుడు తీవ్ర కలత చెందాడు. కొద్ది నెలలు గడిచాక తాను అనుగొంది అడవుల్లో వేటకు బయలుదేరతానంటూ చక్రవర్తి నుండి అనుమతి కోరాడు. అనుమతి లభించాక ముందుగా ఆనగుంది, అక్కడ నుండి పెనుగొండ చేరుకున్నాడు. ఇక విజయనగరం రాకుండా అక్కడే మకాం వేశాడు. తనకు అనుకూలురైన సామంత ప్రభువులందరినీ సమీకరించి జరిగిన వృత్తాంతాన్ని వివరించాడు. ఈ సందర్భంగా సామంత రాజులందరూ నరసానాయకునికి అండగా నిలిచారు. ఆజ్ఞాపిస్తే ఏ క్షణంలోనైనా విజయనగరంపై దాడి చేస్తామంటూ భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్ని రోజులైనా నరసానాయకుని జాడలేదు. దీంతో చక్రవర్తికి అనుమానం వచ్చింది. నరసానాయకుని ఆచూకీ తెలపాలంటూ వేగులను ఆదేశించాడు. ఎట్టకేలకు వేగులు నరసానాయకుని ఉనికి కనుగొన్నారు. పెనుగొండ దుర్గంలో తలదాచుకున్నాడని, చక్రవర్తి పట్ల ఆగ్రహంతో ఉన్నాడని చక్రవర్తికి సమాచారం అందించారు వేగులు. ఆ వెంటనే తగిన వివరణ ఇవ్వాలంటూ నరసానాయకుణ్ణి ఆదేశించాడు చక్రవర్తి. ఆ మేరకు ఒక రాయబారిని పెనుగొండకు పంపాడు. ఇదే అదునుగా భావించిన నరసానాయకుడు తన వివరణ లేఖను రాయబారి వెంట చక్రవర్తికి పంపాడు. మీ తమ్ముడైన గత చక్రవర్తి తిమ్మభూపాలుని విషప్రయోగంతో చంపించి తిమ్మరసు రాజద్రోహానికి పాల్పడ్డాడు. అలాంటి ద్రోహిపై చర్యలు తీసుకోకుండా అక్కున చేర్చుకోవడం చక్రవర్తిగా మీకు సబబు కాదు. మీ తండ్రి గారు ఏ పరిస్థితుల్లో నాకు ఈ రాజ్యాన్ని మీ ఇద్దరు అన్నదమ్ములను అప్పగించారో మరోసారి మీరు తెలుసుకోవాలి. మీ తమ్ముణ్ణి చంపిన తిమ్మరసు మిమ్ములను కూడా చంపి ఈ సింహాసనాన్ని ఆక్రమించుకునే ప్రమాదముంది. అందువల్ల తిమ్మరసుకు తగిన శిక్ష విధించాలి. అలాగైతేనే రాజధానికి నేను తిరిగి వస్తాను. లేని పక్షంలో మీ తండ్రి గారు అప్పజెప్పిన మరణ శాసన బాధ్యతల ప్రకారం బలవంతంగానైనా విజయనగరంపై దాడి చేసి రాజ్యాన్ని చక్రవర్తిని కాపాడుకోవలసి ఉంటుందని లేఖ ద్వారా హెచ్చరించాడు. ఆ లేఖను అతి మూలంగానే చదివిన రెండవ నరసింహరాయలు తిమ్మరసుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అతని మూలంగానే తాను చక్రవర్తి కాగలిగానని మరింత అభిమానం చూపించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగక నరసానాయకుడికి అనుకూలంగా ఉన్న రాజోద్యోగులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇక లాభం లేదనుకున్న నరసానాయకుడు పెద్ద సైన్యంతో విజయనగరంపై దాడి చేశాడు. 4-5 రోజుల పాటు విజయనగరం ముట్టడి సాగింది. నరసానాయకుని సేనలు రెట్టించిన ఉత్సాహంతో కోట ముట్టడి గావిస్తూ ముందుకు సాగారు. విజయనగర సైన్యం నామమాత్రంగా కూడా ప్రతిఘటించలేదు. పైగా నగర ప్రముఖులంతా నరసానాయకునికి అండగా నిలిచారు. దీంతో చక్రవర్తికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే ప్రధాన దండనాయకులను పిలిపించి తిమ్మరసు శిరస్సు ఖండించి ఆ తలను నరసానాయకుడికి పంపించాలంటూ ఆదేశించాడు. తక్షణమే చక్రవర్తి ఆదేశాలు అమలు జరిగాయి. తిమ్మరసు తలను ఖండించి నరసానాయకుడికి పంపారు. దీంతో నరసానాయకుడు ఎంతో సంతోషించాడు. తన సైన్యాన్నంతా వెనక్కు పంపాడు. కొద్దిపాటి సైన్యంతో రాజకోటలోకి అడుగుపెట్టాడు. వెనువెంటనే నగర ప్రముఖులు, వేలాది మంది ప్రజలు నరసానాయకుడికి స్వాగతం పలికారు. న్యాయబుద్ధి కలిగిన నిజాయితీపరుడంటూ కొనియాడారు. ఎంతగానో అభిమానం కురిపించారు. విజయనగరానికి ఏ అవసరం వచ్చినా తామంతా బాసటగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఇది 3వ భాగం. మళ్ళీ వచ్చే నెల 4వ భాగం శ్రీకృష్ణదేవరాయ చరిత్ర మీరు వింటారు.
మీరు వింటున్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం. జూలై 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
You are listening to Mind Media, the voice of India.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తింతొంగుంటే ఇక మడిసికి గొడికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్లాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే నాలుగు జోకులు, కూసిని సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ISTA 4:30 to 5 వరకు వినడానికి మీరు సిద్ధమైన మరి.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అలా చూడగ నీ రూపం, అలాగెను నా పాదం, నా కాలం ఇక మోసే నీ జన్మమే. మారిటాకు పొత్తిళ్ళో ఎదిగిన చిత్రమువో
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialో వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం, July 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
స్వరమాలిక శ్రోతలకు ముఖ్య గమనిక, 5 August నుండి ఒక క్రొత్త కార్యక్రమం ప్రారంభమవుతుంది మీ స్వరమాలికలో. అది వంశీ సుభాషితాలు. ప్రతి శనివారం మీరు వినబోతున్నారు వంశీ సుభాషితాలు మీ స్వరమాలికలో. అవేంటో వినాలంటే ప్రతి శనివారం 2:30 మైండ్ మీడియాకి మీరు వచ్చేయాల్సిందే. 5 August అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం. మరి వంశీ ఏం చెప్పబోతున్నారో ప్రపంచంలోని స్నేహితులందరికీ, మరి వినేద్దామా? 5 August వంశీ మన స్వరమాలికలో పరిచయం అవుతున్నారు. మరి వంశీ తన స్వయంగా ఏం చెప్పబోతున్నారో ఇప్పుడే వినేద్దాం.
హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ఆర్జే వంశీ. మీకు చాలా బోరింగ్గా ఉందా? ఒక మంచి కథ చెప్తే వినాలనుందా? అయితే బోలెడన్ని మంచి మంచి కథలతో మీ అందరి ముందుకు వచ్చేస్తున్నాను. వంశీ సుభాషితాలు ఎవ్రీ సాటర్డే ఆన్ స్వరమాలిక షో. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. నేను మీ శ్రీ సత్య గౌతమి. 6 August శనివారం నుండి మనకొక క్రొత్త సీరియల్ ప్రారంభమవుతున్నది. ప్రతి శనివారం వేటూరి సుందర్రామూర్తి గారి పాటల పదసందడిలోని అపురూపమైన పద ప్రయోగాలపై విశ్లేషణ. విశ్లేషకులు శ్రీ టేకమళ్ళ వెంకటప్పయ్య గారు, మీ అందరికీ సుప్రచితులు. టేకమళ్ళ గారు తీసుకుంటున్న మొదటి వేటూరి పాట ఏమిటో చెప్పనా? చెప్పను, మీరే వినండి. లేదు లేదు, క్లూ మాత్రమే కావాలంటారా? ఓకే, తప్పకుండా ఇస్తాను. వేటూరి గారి ఆ పాట ప్రతి హృదయాంతరాల్లోకి వెళ్ళి ఆ 4 కవాటాలని అలా టచ్ చేసి కాస్త ఇబ్బంది పెట్టి, కానీ అక్కడి వ్యవస్థను మాత్రం ఏమాత్రం దెబ్బతీయకుండా పైకి ప్రాకి శిరస్సులో అలా బైఠాయించి సుఖనిద్రను కలుగజేస్తుంది. గుర్తొచ్చేసిందా లేదా? అయితే సరే, లేకపోతే 6 August వరకు ఎదురు చూడండి. ఇక అప్పటి నుండి ప్రతి శనివారం. ప్లీజ్ స్టే ట్యూన్డ్ ప్రతి శనివారం 2:30 మీ స్వరమాలికలో. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. అలాగే మరో ముఖ్య గమనిక, 3వ వారం నుండి మంగళవార కార్యక్రమాలన్నీ శుక్రవారం ప్రసారం. అనగా 3వ వారం నుండి స్వరమాలిక కార్యక్రమాలను శుక్ర శని వారాలలో మీరు వినగలరు 2:30 భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. ప్లీజ్ స్టే ట్యూన్డ్ స్వరమాలిక. అమెరికా నుండి భారతీయ స్వరం. నేచర్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ప్రకృతే దేవుడు, దేవ్గర్. నేను చూసిన ఒక అద్భుతమైన యాత్రాస్థలాన్ని మీకు వర్ణించబోతున్నాను, దాని విశేషాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలో హరిహరేశ్వర్ అనే చిన్న ఊరు 4 కొండల మధ్య చిక్కుకున్నట్లుగా ఉంటుంది. ఈ ఊరు చుట్టూ ఆ 4 కొండలే కాకుండా ఆ కొండల మధ్యలో ప్రవహిస్తూ ఆ ఊరు చుట్టూ అరేబియా సముద్రం అల్లుకుని ఉంటుంది. అందువల్ల హరిహరేశ్వర్ చుట్టూ అందమైన సముద్ర తీరాలతో, చల్లని గాలులతో వచ్చిన సందర్శకులని అలరిస్తూ ఉంటుంది. మరి ఆ ఊరి చుట్టూ విస్తరించుకుని ఉన్న ఆ 4 కొండల పేర్లేమిటో తెలుసా? అవి హరిహరేశ్వర్, హర్షినాచల్, బ్రహ్మాద్రి మరియు పుష్పాద్రి. హెలికాప్టర్ పై నుండి గనక చూస్తే దీని అందాలు కళ్ళార్పలేనివి. గుండ్రంగా 4 కొండలు, మధ్యలో హరిహరేశ్వర్ టౌన్. ఈ రెండిటిని చుట్టూరా చుట్టుకుని అరేబియా మహాసముద్రం. ఒక ఐలాండ్ అనుకోండి, ఒక స్మాల్ ఐలాండ్. అంతటితో అయిపోయిందా? ఇక్కడ మరో అందం ఉంది. అదేంటంటే, సావిత్రి నది ఈ టౌన్ గుండా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలోకి సంగమిస్తుంది. దీనికి ఉత్తర దిక్కున హరిహరేశ్వర్ కొండపై అదే పేరుతో హరిహరేశ్వరుని గుడి ఉంది. ఇది సాక్షాత్తు ఆ పరమశివుడే వెలిసినది. ఆ కొండ చుట్టూ ఉన్న సముద్ర తీరమంతా విష్ణు పాదాలతో, ఇతర దేవతల పాదాలతో విలసిల్లుతుంది. ఈ తీరంలో దర్శించడానికి ఈ రెండే ఉన్నాయి. ఈ తీరం మిగతా తీరాలకు కాస్త విభిన్నమైనదని చెప్పుకోవచ్చు. మిగతా తీరాలలో అంటే సముద్ర తీరం, మిగతా తీరాలలో ప్రజా సంచారం ఎక్కువ. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా సముద్ర నీటిలో వెళ్ళవచ్చు, దిగవచ్చు, ఆడుకోవచ్చు. ఆయా తీరాలలో సముద్రపు ఆటుపోట్లు కూడా తక్కువ, కాబట్టి జనసంచారం సహజంగా ఎక్కువగా ఉంటుంది. హరిహరేశ్వర్లు వెలిసిన చోట ఆ తీరంలో మాత్రం విపరీతమైన సముద్రపు హోరుతో, వాయు వేగంతో, ఎప్పుడూ పెద్ద పెద్ద అలల ఝాంకారాలతో తీరం అలసట లేకుండా విలసిల్లుతూనే ఉంటుంది. అక్కడి స్థానిక ప్రజలు చెప్పిన దాని ప్రకారం ఈ తీరం ఆకస్మిక మార్పులకు లోనవుతుంటుందని, హఠాత్తుగా పెద్ద పెద్ద అలలు ఉవ్వెత్తున లేచి పడుతుంటాయని, బలమైన గాలులు వీస్తుంటాయని, ఆయా సమయాల్లో దగ్గరికి వెళ్ళకూడదని, అలా సాహసించి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదని, సముద్రం లోపలికి లాగివేయబడ్డారని చెప్పారు. వీటన్నిటి కారణం వల్ల పైపెచ్చు ఇక్కడ కూర్చోవడానికి సముద్రపు ఇసుకేమి కనబడదు. కేవలం కొండపైన శివుని నివాసం, క్రింద సముద్రం. ఆ కొండని 24 గంటలు కొట్టుకుంటూ ఒరుసుకుంటూ సముద్రపాలలు. ఆ కొండలోని ఒక భాగంగా చదునైన సమతలం మీద విష్ణుపాదాలు, ఇతర దేవతల పాదాలు అంతే. అందువల్ల ఈ ప్రాంతాన్ని దేవ్ఘర్ అంటే హౌస్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు. అంతేకాదు, దీనికి దక్షిణ కాశీ అని కూడా మరొక పేరు. అక్కడ జనసంచారం కూడా చాలా తక్కువ. వీటి విషయాల్ని మరికొన్ని చర్చిస్తాను మీతో.
మీరు వింటున్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం, జూలై 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Namaste, this is Bhuvika. Now you are listening to my media, the voice of India.
మీకు ఎప్పుడన్నా ఈవినింగ్ సరదాగా ఇంట్లో కూర్చొని ఏదన్నా మంచి సినిమా చూద్దాం, ఈ మాస్ సినిమాలతో విసిగి వేసారిపోయాం, సూపర్ సినిమా ఏదన్నా ఎవరు వినని స్టోరీ బేస్డ్ కంటెంట్ బేస్డ్ మూవీ చూద్దాం అనిపించిందా? అయితే వినండి నేడే చూడండి ప్రోగ్రామ్ ఎవ్రీ వీక్ ఆన్ మైండ్ మీడియా నేను సవ్యసాచి ఎవ్రీ వీక్ ఒక మూవీ తీసుకొని దాని గురించి మీకు చెప్తాను. ఆ మూవీ మీరు చూసేసి మళ్ళీ మీ అభిప్రాయం నాకు చెప్పాలి. సో డోంట్ మిస్ ఇట్ ఎవ్రీ సండే అండ్ మండే మైండ్ మీడియాలో. నేడే చూడండి ప్రోగ్రామ్ బై సవ్యసాచి.
నమస్తే, నేను మీ విద్యారాణి. వన్ మినిట్ బైట్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం సుమతి శతకంలోని ఒక ఆణిముత్యం. ఇమ్ముగ చదవని నోరును అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరున్, దమ్ముల మబ్బని నోరును గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతి. ఈ పద్యం యొక్క భావం ఇంపుగా చదవని నోరును అమ్మా అని పిలిచి అన్నమడుగని నోరును ఎన్నడును తాంబూలము వేసుకోనని నోరును కుమ్మరి మన్నుకై త్రవ్విన గుంటతో సమానము. ధన్యవాదములు.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం, జూలై 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అయితే మేము 2012 దీపావళి సెలవులకి పూణేలో నివసిస్తున్న స్నేహితుల దగ్గరికి వెళ్ళాం. ఈ అందమైన ప్రదేశాన్ని చూసి హరిహరుల ఆశీర్వాదాలను తీసుకోవడానికి అందరూ ఒక టాటా సుమో మాట్లాడుకుని బయలుదేరాం. అయితే అంటే అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏం లేదు, అంటే బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఉండవు, ఇంకా మనం ఇలా సెల్ఫ్ ట్రాన్స్పోర్టేషన్తో వెళ్లాల్సిందే. అక్కడ బండి డ్రైవర్ కూడా యువకుడు కావడంతో టైం అంతా చక్కటి జోక్స్తో గడిచిపోయింది. హరిహరేశ్వర్ పూణే నుండి సుమారు 173 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతే దేవుడు అని అమ్మవాళ్ళు ఏదో మాటల సందర్భంలో మాట్లాడుకునేటప్పుడు ఏమిటోలే కనబడిన ప్రతి రాయిని చెట్టుని దైవికంగా భావించి పూజించే సంస్కృతి కదా అలా మాట్లాడుతున్నారు అనుకునేదాన్ని. కానీ అమెరికా నుండి చాలా కాలం తర్వాత భారత్ వెళ్ళిపోయాక ఈ అద్భుతమైన ప్రకృతి మరియు ఈ హరిహరుల నిలయం చూశాక ఈ ప్రకృతి అంతా దేవుడే ఉంటాడు, కేవలం గుళ్ళోనే కాదు అనిపించింది. అంతేకాదు తన ప్రశాంతతకు భంగం కలగకుండా ఉండాలనో ఏమో అన్ని తీరాలని మనుషులు కుదిలేసి తాను ఉన్న చోట మాత్రం ఆకస్మిక వాతావరణ మార్పులు, సముద్రపు హోరు, బలమైన గాలులు పెట్టుకున్నారేమో అని కూడా నాకు అనిపించింది. అయితే నేను ఆగలేదనుకోండి, నీళ్ళల్లో దిగాలని ఆత్రంతో కాస్త సంసిద్ధరాలను అయ్యాను. కానీ నా తోటి వాళ్ళందరూ వద్దని వారించడంతో వాళ్ళ కోసమైనా ఆగక తప్పలేదు. కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రము ఆకస్మిక మార్పులు ఏమీ జరగలేదు. ఎప్పుడూ ఉండే ఆ చోటికి ప్రత్యేకమైన ఆ హోరు, ఆ బలమైన గాలులు, ఆ వాతావరణమే తప్ప ఇంకేమీ అవాంఛనీయ సంఘటనలు కానీ అవాంఛనీయ ఇవేమీ జరగలేదు. అయితే ముందుగా వేరే తీరాలను చూసి పిల్లలతో సమయాన్ని అక్కడ గడిపి ముఖ్యంగా అక్కడ సూర్యాస్తమయం కూడా చక్కగా ఉంటుందన్నమాట. ఆ దేవ్గఢ్ బీచ్కి వచ్చేసి ఆ సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం, ఆ సూర్యాస్తమయం కోసం. ఎందుకంటే ఆ అందమైన సూర్యాస్తమయాన్ని కెమెరాల్లో బంధించాలని తపన. స్థానికులు కూడా ఆ రోజు సూర్యాస్తమయాన్ని చూసి రెండవ రోజున అక్కడి నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండకి దేవుణ్ణి చూడడానికి వెళ్ళమని సలహా ఇచ్చారు. ఆ ప్రకారమే ఆగి అందమైన సూర్యాస్తమయాన్ని చూసాం. ఇలా అమెరికాలో శాంటియాగో సూర్యాస్తమయానికి కూడా మంచి పేరుంది, ఎందుకంటే ఆ ప్లేస్ నుండి సూర్యాస్తమయాన్ని చాలా దగ్గరగా చూడొచ్చని. మేము సముద్రం పైన కట్టిన కాటేజ్ నుండి సూర్యాస్తమయాన్ని చూసాం శాండియాగోలో ఉన్నప్పుడు. దాని తర్వాత చాలా కాలానికి మళ్ళీ ఇదిగో భారత్లో దేవ్గర్ బీచ్. ఇకపోతే ఇది అరేబియా మహాసముద్ర తీరం, అయితే శాండియాగో సూర్యాస్తమయం పసిఫిక్ మహాసముద్ర తీరం. సరే ఆ తర్వాత బస చేయడానికి, ఆ రోజు రాత్రి బస చేయడానికి అనువైన ప్రదేశాలని వెతకడం మొదలు పెడితే ఎక్కడ చూసినా హోటల్స్, భోజనశాలలు. మమ్మల్ని ఆకర్షించిన ఒక ప్రదేశం మాత్రం ఒక ఫ్యామిలీ కాటేజ్. ఇది ఒక కంప్లీట్ ఇల్లు, అన్ని సౌకర్యాలతో ఎంతో పరిశుభ్రంగా ఉంది. ఒక రాత్రికి 1000 రూపాయలు ఛార్జ్ చేశారు అంతే. ప్రొద్దున్నే లేవగానే ఎండిపోయిన పుల్లలు కంపలు తెచ్చి మేమే పొయ్యి వెలిగించి వేడి నీళ్ళు కాగబెట్టుకున్నాం. భలేని అనుభవం లేండి. చక్కటి పూల మొక్కలతో నిండిన పెరడు, అక్కడ పొయ్యి శ్రమదానం చేసి కాగబెట్టుకున్న వేడి నీళ్ళు, అదొక ఒక ఒక సపరేట్ అనుభవం. మేము స్నానాలు చేసే లోపల మాలో ఒక బ్యాచ్ కొంతమంది పొద్దున్నే వెళ్ళి మళ్ళీ తీరానికి వెళ్ళిపోయి సూర్యోదయాన్ని కూడా చూసొచ్చారు. అయితే అది నేను మిస్ అయ్యాను అనుకోండి. ఆ తర్వాత అందరం చకచకా తయారైపోయి ఫలహారాలు చేసేసి కొండకి బయలుదేరాం. అయితే 35 కిలోమీటర్ల పొడవు ఘాట్ రోడ్డు కొండపైకి, సుమో మెల్లగా పైకెళ్తుంది. కేవలం మా బండి పట్టేంత తారు రోడ్డు అంతే. అట్టుంచి వచ్చే బండి తారు రోడ్డు నుండి ఎడమ, అట్టుంచి ఏదైనా బండి వస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఆ ఎడమ పక్కకి మట్టిలోకి తీసుకోవాలి బండిని ఇంకా. అలాగే మా బండి అయినా సరే ఎదురొచ్చే బండికి దారి ఇవ్వాలంటే వాళ్ళైనా అంతే. చాలా షార్ప్ టర్నింగ్స్ కూడా ఉన్నాయి. పైన అంతా కొండచర్య, మధ్యలో ఏవో టోర్స్ బండికి అడ్డంగా పరిగెడుతున్నాయి. సో వాటి వల్ల ఏం జరుగుతుందో ప్రమాదం అనే భయం అయితే కంటిన్యూస్గా ఉంది. ఎలాగైతే ఏం, ఒక అడ్వెంచరస్ మెట్టు ఎక్కేసాం. ఫస్ట్ విష్ణుపద్ చేరుకున్నాం. అయితే అంటే విష్ణుపద్ అంటే ఆ క్రింద భాగం అన్నమాట, ఆ కొండ యొక్క దిగువ భాగం. సో అది విష్ణుపాదాలు, ఇతర దేవతల పాదాలు ఉండే స్థలం. అయితే ఆ దిగువ ప్రాంతానికి వెళ్ళాలంటే మనం మళ్ళీ పైనుంచి మెట్లు దిగాలి. ఒక 140 మెట్లు ఉన్నాయన్నమాట. అది నేను లెక్క పెట్టాను ప్రతి ఒక్క ఎన్ని మెట్లు ఉన్నాయన్నది. సో అదేంటంటే ఒక కొండని రెండుగా చీలిస్తే ఆ మధ్యలో దారి అన్నమాట, ఒక చీలిక. ఆ రెండు ఒక కొండని బలంగా కొట్టి చీలిస్తే ఆ చీలికలోంచి ఒక దారి, ఆ దారికి ఆ మెట్లు వేశారు. ఆ మెట్లు దిగితే అప్పుడు మనం ఆ పాదాలు ఉండే దిగువ ప్రాంతానికి చేరుకుంటాం అన్నమాట. అవన్నీ దిగి వెళితే క్రింద చదునైన కొండగుట్టలు మీద ఈ విష్ణుపాదాలని, ఈ దేవతల యొక్క పాదాలన్నీ కూడా దర్శనమిచ్చాయి.
మీరు వింటున్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం జూలై 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్తే, దిస్ ఇస్ లిఖిత. యు ఆర్ నౌ లిస్నింగ్ టు మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. పిన్సు ది టెకీ టాక్ విత్ కేపీ బీపీ వీబీ. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. హలో కేపీ.
హే బీపీ, ఎలా ఉన్నారు?
బ్రహ్మాండం. ఈ షో దాదాపు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం కేపీ?
3 సంవత్సరాలు.
ఇది 4వ సంవత్సరం. సో స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్. భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ, ఆప్యాయతలను కలబోసే కబుర్లు
ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం జూలై 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అయితే అది కొండలు కొండ చీలినట్టు ఉందన్నాను కదా, అది ఏంటంటే అది భీముడు తన గదతో కొట్టి ఆ కొండను రెండుగా చీల్చాడుట, అలాగని స్థలపురాణం అక్కడ చెప్పుకుంటున్నారు. అయితే ఆ మెట్లు అప్పుడు లేవు, ఆనాడు జరిగినప్పుడు అదంతా సముద్రమే ఉండేదట, ఇలాగ కొండ చీలంగానే కూడా కంప్లీట్గా మొట్టమొదట ఆ వాటరే నిండిపోయిందనమాట ఆ చీలికలో కూడాను. అయితే అప్పుడు విష్ణు మొదలైన దేవతలందరూ సముద్రుణ్ణి ధ్యానించుకుని ఆయన్ని వెనక్కి వెళ్ళిపోమంటే, అప్పుడు ఆయన వెనక్కి వెళ్ళిపోతూ సముద్రుడు ఆ చదునైన గుట్టను వాళ్ళకి వదిలేడట. అప్పుడు శివ విష్ణు ఇంకా ఎంతోమంది దేవతల యొక్క సమక్షంలో ఆ చదునైన గుట్ట మీద భీముడు పితృ సంస్కరణలు చేశాడని అక్కడ స్థలపురాణం చెప్పబడుతుంది. అక్కడ నేను చూసిన పాదాల్లో మొట్టమొదటి పాదం ఏమిటంటే నేను చూసిన పాదం విష్ణు పాదం. అలాగే ఆ పాదాల ఆకారంలోనే మరికొన్ని పాదాలు ఉన్నాయి, అవి వేరే దేవతలవి. భీముని పాదాలు కూడా అక్కడ ఉన్నాయనేసి చెప్పుకున్నారు. అయితే నేను చూసిన మొదటి పాదం విష్ణు పాదం. అలాగే అక్కడ మరొక చెప్పుకోదగ్గ స్థలం ఉంది ఆ దిగువ ప్రాంతంలోనే, దాన్ని గాయత్రి పాండ్ అంటున్నారు ఇప్పుడు, అంటే గాయత్రి సరస్సు. అంటే భీముడు ఆ కొండను చీల్చక మునుపు కొండకి ఇవతల దూరంలో గాయత్రి సరస్సు ఉండేదిట, అది చాలా మహిమలు కలిగి ఉండేదట ఆ రోజుల్లో. ఆ సరస్సు ఇప్పటికీ ఎన్నో రూపాంతరాలు జరిగి ఆ కొండలోకి చొచ్చుకుపోయింది, అది కొండలోకి చొచ్చుకుపోయి ఒక చిన్న గుంతలా ఏర్పడి ఏదో ఒక గుక్కెడి నీళ్ళులాగా మిగిలిపోయింది ఆ సరస్సు. అందరూ చర్య లోపలికి వంగి చేతులు పెట్టి దాన్ని దర్శించుకొని దండం పెట్టుకుంటున్నారు. సో దాని దర్శన భాగ్యం కూడా మాకు కలిగింది. ఆ తర్వాత కొండపైకి మెట్లెక్కి గుళ్ళోకి ప్రవేశించాం. అలా గుళ్ళోకి అదే ఆ మెట్లు ఎక్కంగానే కనబడేది ఒక ఆలయ ప్రాకారం, అది పల్లవరాజులు కట్టించారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆ మెట్లు కానీ అక్కడ ఉన్న ఆ శిల్పకళలు కానీ చాలా శిథిలం అయిపోయాయి, కానీ ఉన్నాయి అంతే. సో మెట్లెక్కి లోపల ప్రవేశించగానే చెప్పాను కదా ప్రాంగణం ఉంది, అది కూడా ఒక కాటేజీలా కనిపిస్తుంది. అంటే ఎత్తు అరుగుల ఇల్లు, దానికి బోలుడన్ని స్తంభాలు పలు ద్వారాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కొక్క బోర్డు ఆయా దేవతామూర్తుల పేర్లను రాసేశారు. ఆ చదువుకుని ఆయా ద్వారాల గుండా లోపల ప్రవేశించగానే ఆ దేవుడే మనకి దర్శనమిస్తాడనమాట. సో అలాగ మేము లోపలికి వెళ్ళేటప్పటికి తీరా చూస్తారు కదంతా ఏంటంటే ఆ ద్వారాలు వేరే వేరుగా ఉన్నాయి, కానీ దేవుళ్ళందరూ ఒకటే హాల్లో ఉన్నారు అది అక్కడ. సో లోపలికి అడుగు పెట్టేసరికి చాలా నిరాడంబరంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. మొదట కాలభైరవ విగ్రహం దగ్గరకు వచ్చాము, అక్కడ నమస్కరించాము. ఆ తర్వాత వినాయకుడు నంది ఇలా విగ్రహాలన్నీ దర్శించుకుని శివలింగం దగ్గరికి వచ్చామన్నమాట. సో శివలింగం ఎలా ఉందంటే యాక్చువల్గా ఆ లింగం యొక్క ఉపరితలం భూమికి సమానమైన లెవెల్లో ఉంది, అంటే మిగతా లింగాకారం అంతా కూడా భూమి లోపల ఉంది, ఓన్లీ ఆ ఉపరితలం ఒక్కటే మనకు కనిపిస్తుంది అన్నమాట. అది ఎందుకంటే అది భూమి లెవెల్లో, మిగతా లింగం అంతా కూడా అది ఎంత పొడవుందో మనకు తెలియదు ఆ లోపల, అదంతా కూడా భూమి లోపల ఉంది. సో ఆ లింగాకారం పైనే అక్కడే పూజలు ఆ ఉపరితలం పైనే, ఆ లింగాకారం పైన రాగితో చేసిన నాగ పడగ ఒకటి ఉంది. సో కాసేపు ఆ హాల్లో కూర్చుని ధ్యానించుకుని వచ్చేసామన్నమాట. ఆ తర్వాత బయటకు వచ్చి ఆ పక్కనే ఉన్న హనుమంతుని విగ్రహం, అది కూడా కొండపైన చెక్కబడిన శిల్పం అన్నమాట. అది అంటే ప్రత్యేకంగా ఒక విగ్రహంలాగా ఏం పెట్టలేదు, అంటే అది అలా ఒక కొండని అంటే ఒక శిలను అలా మలిచినట్టుగా ఉందన్నమాట. దాన్ని కూడా దర్శించి ఇంకా తిరుగు ప్రయాణం పూణేకి బయలుదేరామన్నమాట. అదండి విశేషాలు. కానీ ఇది అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఒకటే ప్రాబ్లము, ప్రాబబ్లీ దానివల్ల కూడా ఎక్కువ జనసంచారం లేకపోవచ్చు. కానీ ట్రాన్స్పోర్టేషన్ వసతులు కనుక బాగుండి మంచినీళ్ళ వసతులే కానీ అంటే ఉన్నాయి అక్కడ అన్ని హోటల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఫుడ్కి కానీ లేకపోతే లాడ్జింగ్ కానీ ఏ ప్రాబ్లం లేదు. చాలా హాయిగా ఉంది ప్రదేశం, చాలా హాయిగా నడవచ్చు, చక్కటి పల్లెటూరు వాతావరణం అంతా కూడా. కానీ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం మాత్రం అక్కడ గట్టిగానే ఉంది. రోడ్లు కూడా సరిగ్గా లేవు, చాలా గతుకులు ఉన్న కంకర అంతా కూడా పైకి వచ్చేసి ఉంటుంది. అది దానిపై నుంచి మనం బండి పోతుంటే ఒళ్ళు హోనం అయిపోద్ది అనమాట. సో ఈ ఇలాంటివన్నీ కూడా మరి ఏపీ గవర్నమెంట్, సారీ నాట్ ఏపీ, మహారాష్ట్ర గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తే అది ఒక అద్భుతమైన యాత్రాస్థలము, మంచి రెవెన్యూ కూడా వస్తుంది. మరి ఎందుకో మరి దానికి వాళ్ళు అంత ఇది చేయట్లేదు నాకు అనిపించింది. ప్రాబబ్లీ అంటే ఆ స్థలం కొంచెం, నేను చెప్పాను కదా, సముద్ర తీరాల్లో అన్ని తీరాలు కూడా ప్రశాంతంగా లేవు. ఒక తీరం మాత్రము చాలా విభిన్నంగా ఉంది మిగతా తీరాలతో పోలిస్తే. పైగా కెరటాల్లో కూడా అలల్లో కూడా టూ మచ్గా ఈ షెల్స్ అవి కొట్టుకుని వస్తుంటాయి. మన మన నీళ్ళల్లో దిగినా కూడా అలలన్నీ మన శరీరాన్ని తగిలి ఆ స్కిన్ని కట్ చేస్తూ ఉంటుంది అన్నమాట, ఆ షెల్స్ ఆ గుల్లలన్నీ కూడా. ప్రాబబ్లీ అలాగే మిగతా తీరాలు అన్సేఫ్ అన్నమాట. దానికి అక్కడ ఒక సేఫ్టీ ప్లేస్ లాగా ఏమైనా కట్టి ఉండడం కానీ అట్లా ఏం లేదు, ఇట్ జస్ట్ ఓపెన్. సో వీటి కారణంగా ఏమైనా మేబీ ట్రాన్స్పోర్టేషన్ని అభివృద్ధి చేయట్లేదేమో, కానీ ఇట్స్ రియలీ ఎ గుడ్ ప్లేస్ టు విజిట్ అండి. మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మిస్ అవ్వద్దు, తప్పకుండా చూడండి, యు విల్ ఎంజాయ్.
నిప్పు నీరు రెంటిని జతగా నిలిపాబుగా, విట్టురం చూపాబుగా నీలీలతో, నెలవంకకు తోడుగా వెలుగైను ఉండగా, అమావాస లేదుగా కలలో ఎలలో. జగమేలు శివ శంకరా, జగమేలు శివ శంకరా, నువ్వుంటే మాకింక భయమేందిరా.
చూస్తారు కదూ, మీ శ్రీ సత్య గౌతమి స్వరమాలిక నుండి ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. అలాగే ప్రతి రెండవ మంగళవారం యాత్రాస్థలాల గురించి మంచి విశ్లేషణ పిఎస్ఎం లక్ష్మి గారు చెప్తున్నారు, తప్పకుండా వినండి. అలాగే సుందరమైన ప్రదేశాలు, విహారయాత్రలు ఏదైనా కూడా స్వరమాలిక మీరు పంచుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు నాకు రికార్డు చేసిస్తే అది ఇందులో ప్రసారం చేయబడుతుంది. స్వరమాలిక శ్రోతలకు మరొక ముఖ్య విషయం, పిఎస్ఎం లక్ష్మిగారి యాత్రా విశేషాలు మన స్వరమాలికలో వింటూనే ఉన్నారు. మధ్యలో కాస్త అంతరాయం వచ్చింది. లక్ష్మిగారి ప్రోగ్రాం తిరిగి సెప్టెంబర్ 29 శుక్రవారం మొదలవుతుంది మా కాశీ కథతో. అత్యధిక యాత్రా ప్రదేశాలను చూసి వాటిపై ఎన్నో రచనలను అందిస్తున్న పిఎస్ఎం లక్ష్మిగారు మన స్వరమాలికలో తాను చూసొచ్చిన ప్రదేశాల గురించి, తన అనుభవాల గురించి తన గళల్లో స్వరమాలిక ద్వారా వినిపించబోతున్నారు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. సెప్టెంబర్ 29 నుండి ప్రతి శుక్రవారం. మరో ముఖ్య గమనిక, సెప్టెంబర్ 3 నుండి మంగళవార కార్యక్రమాలన్నీ శుక్రవారం ప్రసారం. అనగా సెప్టెంబర్ 3 నుండి స్వరమాలిక కార్యక్రమాలను శుక్ర శని వారాలలో వినగలరు 2:30 భారత కాలమాన ప్రకారం. అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం స్వరమాలిక కార్యక్రమాన్ని అందిస్తున్నది మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ప్లీజ్ లాగిన్ mindmedia.com టు లిసన్ ఆల్ ద ప్రోగ్రామ్. మీ శ్రీ సత్య గౌతమి, స్వరమాలిక, అమెరికా నుండి భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం జులై 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.